the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్ రాజవరం అండి. మనం ఇక్కడికి అమృత బిందువులు చెప్పుకోవడానికి అందరం ఇక్కడికి వచ్చేసాం కదా. ఇప్పుడు మనం ముందుగా పూజ్యశ్రీ స్వామీజీ వారి దత్త జయంతి 2007 సందేశం ఇచ్చారు కదా, ఆ సందేశాన్ని ముందుగా మనం స్వీకరిస్తూ చదువుకుని చక్కగా ఆస్వాదిస్తూ అలాగే పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ విరుధుడు అనే అతని గురించి మనం కథ చెప్పుకుని తర్వాత అమృత బిందువులకు వచ్చేద్దాం. ముందుగా కర్మ శరీర ఆచరణ మీ మనస్సులో ఉండాలి అంటూ పూజ్యశ్రీ స్వామీజీ వారి దత్త జయంతి సందేశం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. పూలు ఎన్నో రంగుల్లో వాసనతో ఉంటాయి, కానీ అన్ని ఆఖరుకు చేరేది ఆ పరమాత్మ సన్నిధికే. అలాగునే గోవులు వివిధ రంగుల్లో ఉన్నా వాటి పాలన్నీ తెల్లవే. అదేవిధంగా ఏ విషయమునైనా తెలియజేయడానికి నవవిధ అంటే ఎన్నో వివిధ భాషలను ఉపయోగిస్తూ ఉంటారు. విషయమును అర్థం చేసుకుని ఆచరిస్తుంటే భాష ఏదైనా ఒకటే. ఎంతోమంది వక్తలు, ఉపన్యాసకులు, భాషా కోవిదులు ఉన్నారు ఇవి అన్ని వివరంగా తెలియజేయడానికి, కానీ నాది వారి పద్ధతి కాదు. ఆచరణకు అవసరమైనదే చెప్పడం నా పద్ధతి. సత్యం ఒకటే అయినా అది వివిధ రీతిలో వివరించబడుతున్నది. తమేక దేవం శరణం వ్రజామహ అన్నది మనకు తెలిసిందే కదా. అంటే అర్థమేంటి, ఉన్నది సత్యం ఒక్కటే, పరమాత్మ ఒక్కడే, కానీ వాణ్ణి చేరే దారులు అనేకం. అందుకని తక్కువగా మాట్లాడు, ఎక్కువగా ఆచరించు, ఇది ముఖ్యం. ఉపన్యాసాలు ఎక్కువయ్యే కొద్దీ గందరగోళం తప్ప ఏమీ మిగలదు. కుల వ్యవస్థ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సంఘంలో ఉన్నాం మనం. ప్రతివారు వారివారి దృక్పథంతో మాట్లాడుతూ కుల వ్యవస్థ విషయమును రాజకీయం గావించి స్వలాభం పొందుతున్నారే తప్ప కులక్షేమం ఏమీ జరగటం లేదు. ఒక్కోసారి ఇటువంటి వ్యవస్థలో ఉండడం మనకి శాపం అనిపిస్తుంది. మన దేశమునకు వస్తున్న విదేశీయులు ఎంతో మంది ఇవన్నీ చూసి దిగ్భ్రమ ఆశ్చర్యములకు లోనవుతూ ఉన్నారు. మరి నిన్న జరిగిన తెప్పోత్సవంలో సరోవరం చుట్టూ కొన్ని వింత బొమ్మలు, వింత వింత ముసుగులు ధరించిన వారు ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే బిడ్డ బొగ్గున తల్లి దిష్టచుక్క ఎందుకు పెడుతుంటుంది, అందుకే ఇవీను. దృష్టిదోషం తరలించేందుకు. మానవుని మనస్సు ఆ విధంగానే పనిచేస్తూ ఉంటుంది. సినిమాల్లో ఎంతో అందమైన వారిని సహజంగాని అసహజంగాని వారిని అందమైన వారిని చూపించినా ప్రేక్షకులు ఏదో ఒక లోటును ఎత్తి చూపుతూనే ఉంటారు. ఈ రోజుల్లో అది సహజమైపోయింది. అలాగునే స్వామీజీ సౌమ్యంగా, హాస్యంగా గంటల కొద్దీ మాట్లాడితే ఎవరికీ వంటబట్టదు. అదే కోపంతో 4 అన్నారంటే గంటల కొద్దీ అదే గుర్తుపెట్టుకుని అనుకుంటూ ఉంటారు. ఈ రోజున ఇంత మంచి సలహాలను విన్నారు, కానీ కొంతమంది విన్న విషయం కంటే దాని వెనుకొన్న అర్థమేమిటో వెతికే దురలవాటు ఉన్నది. ఇతరులను అనుకరించాలనుకుంటారు మరికొంతమంది, కానీ జీవిత సత్యమేమిటో తెలుసుకుని తత్ప్రకారము ఉండడానికి ఇష్టపడరు వీళ్ళంతా. రాత్రి పరాశర సంహితను చదివాను. అందులో పరాశర మహర్షి మానవ ప్రవర్తనకై కొన్ని నియమాలను వివరించారు. ప్రతివాని ప్రథమ కర్తవ్యం ముందుగా నీలో ఉన్న సత్యాన్ని తెలుసుకో, ఆ పైన బయట ఉన్నదాన్ని చూడు. వివిధ వ్యక్తులు వివిధ కోణాల్లోంచి చూస్తుంటారు జీవితాన్ని, అది వారి దృష్టి దోషం అనుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా వ్యతిరేకార్థములను అంటే నెగటివిటీని వెతకడం మానివేయాలి. ఎందుకంటే మన మనస్సు దుష్ప్రవర్తన గల కోతి లాంటిది. ఇంద్రియ మోహములలో చిక్కుకున్నవాడు ఆ పరమాత్మయే మనల్ని నడిపేవాడని మరిచిపోతాడు. ఎందుకంటే ప్రకృతి సహజంగా ఇంద్రియములన్నీ బాహ్య ప్రపంచం వైపే మరలి ఉంటాయి. వాటిని లోపలి వైపుకు తిప్పే శక్తి ఒక్క సత్సంగమునకే ఉన్నది. ఈ రోజు సాయంకాలం దత్తభజనలు పాడుతాను. నామ సంకీర్తన లేని జీవితం కూడా ఒక జీవితమేనా? నిన్న సాయంకాలం జరిగిన సప్తర్షి సరోవర ప్రారంభోత్సవము, భారతదేశంలో గల నదుల జలములను అందు కలిపే దృశ్యం మరువలేకున్నాను. స్వామీజీ ప్రతి పనిని సంపూర్ణంగా లోపరహితంగా చేస్తారు. అందరూ అలానే చేయాలని ఆకాంక్షిస్తారు. ఎంతటి చిన్న పనైనా సరే సంపూర్ణంగా ఉండాలి అని భావిస్తారు. ఇక్కడ శ్రీ స్వామీజీ దుర్వాసనతో లేక వెకటు వేసే సెంట్ల సువాసనలతో తమ వద్దకు వచ్చే భక్తులను ఎలా తప్పించుకుంటారో హాస్యరీతిలో వివరించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. కొంతమంది విఐపీలు తమ వద్దకు వచ్చి ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నిస్తుంటే నేను ముక్కు నోరు మూసుకుని ఉండడమో ప్రాణాయామం చేయడమో చేస్తూ ఉంటాను. మరి ఇంకేం చేసేది, అందుకనే అందరినీ దేహశుద్ధి చిత్తశుద్ధి చేసుకోమని అంటుంటాను. నవద్వారముల నుండి వెంబడి వచ్చే మలాన్ నుంచి మన దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. మన కారుని కడుక్కున్నట్లుగా అధ్యాత్మ జ్ఞానం చేస్తూ ఉంటే నిన్ను నీవు శుభ్రపరచుకున్నట్లే అవుతుంది. ప్రతిరోజు ఈ విషయమే ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీలో మార్పు మీకే తెలుస్తుంది. అసంపూర్ణ యత్నం అంటే తిరుపతిలో సగం గుండు కొట్టించుకున్నట్లు అవుతుంది. అందుకని వేచి వేచి మరల మరలా ప్రయత్నించండి. మీ గుండు గీయించుకుంటాం పూర్తి అవుతుంది అంటే మీ ప్రయత్నాలన్నీ పూర్తిగా ఫలిస్తాయి అని అర్థం. ఇచ్చట శ్రీ స్వామీజీ అధ్యాత్మ యోగ సాధనను తిరుపతిలో గుండు గీయించుకుంటకు పోల్చి హాస్య రీతిలో అందరినీ నవ్విస్తూ వివరించారు. శుద్ధజ్ఞాన సముపార్జన సాధనలకు సద్గురువు అనుగ్రహం తప్పక అవసరం. అందుకనే మీరంతా కూడా దత్త జయంతికి ఇచ్చటకు వచ్చారు. బంధ విముక్తి అయ్యే జ్ఞాన సముపార్జన ఉత్తమం. చాలామంది ఊగిసలాడే మనస్తత్వంతో దేన్ని పూర్తిగా వినరు, పూర్తిగా అర్థం చేసుకున్నారు. వారికి ఓపిక తక్కువ, ఫలితంగా అంతా గందరగోళంలో పడిపోతారు. నియమిత క్రమజీవనం అంటే స్వామీజీ చాలా ఇష్టపడతారు. ఆధ్యాత్మిక జీవనం అంటే చాలామంది సరిగా అర్థం చేసుకోలేరు. సాధకుని జీవితంలో సహజంగా సంభవించే మార్పులే ఆధ్యాత్మిక జీవనం. అంటే సాధకుడిని ఒక పవిత్రమైన అత్యున్నతమైన శక్తి నడిపిస్తూ ఉంటుంది. దత్తపీఠంలో చేసే పంచ ఉత్సవాలు అంటే డోలోత్సవం, తెప్పోత్సవం, పల్లకీ ఉత్సవం, రథోత్సవం మరియు మంటపోత్సవం, వీటన్నింటినీ మన పంచ కర్మేంద్రియాలకు పంచ జ్ఞానేంద్రియాలకు చేసే ట్రీట్మెంట్గా పరిగణించవచ్చు. వీటన్నిటికీ శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇదివరకు ఎన్నోసార్లు వివరించాను. మధ్య మాంసయుతమైన ఈ శరీరంతో అవతరించినందుకు కొన్ని బాహ్యకర్మలను మన విముక్తికే మనం ఆచరించవలసిందే. సృష్టించబడిన ప్రతి వస్తువు ఆ పరమాత్మని శక్తికి ప్రతీకయే. విగ్రహం మన బాహ్యంగా మనం ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతీక అయితే నిగ్రహం మన మానసిక నియంత్రణ. ప్రతిఫలంగా మనలోనే ఉన్న ఆ పరమాత్మను చూపుతుంది. ఆ పరమాత్మడే మనకు కావాల్సిన నిగ్రహ శక్తిని, యోగశక్తిని ప్రసాదించగలడు. జ్ఞాపకం ఉంచుకుంటేనే మనస్సులో సందేహ నివృత్తి జరిగి పరమాత్మని ఎందు నమ్మిక, ప్రేమ, వారిని అర్థం చేసుకునే శక్తి సంపూర్ణంగా లభిస్తాయి. నేను కోరేది అదే. స్వామీజీ ఈ శ్రమ అంతా పడేది మీకోసమే. తన కోసమైతే ఈ ఆశ్రమము వ్యవహారాలు ఏమీ అక్కర్లేదు. కర్మ శరీర ఆచరణ ఏమీ మనసులో ఉండాలి. ఈ పండుగలో దత్తస్వామికి జరిగే అభిషేకాలు చూశారు మీరందరూ. క్షీరాభిషేకం ఆ స్వామిని పొందేందుకై చేసే జ్ఞాన సాధన శరణాగతికి సంకేతంగా జరుపబడుతుంది. ఆ స్వామి శక్తితో మన కర్మఫలాలను తొలగించుకునే మార్గంగా తైలాభిషేకం జరుపబడుతుంది. ఈ విధంగా ప్రతి అభిషేకంలో ఉపయోగించే ద్రవ్యానికి ఒక ప్రత్యేక మూల కారణం ఉంటుంది. మనం చేసే కర్మలను బట్టే మన రుణాలుంటాయి. వాటిలో పితృరుణం, మాతృరుణం, గురు రుణం తప్పక తీర్చాలి. దత్తాత్రేయుడు జ్ఞానమూర్తి. ఆ జ్ఞానమే మన బంధ విముక్తికి సాధనం. ఆయనే పరమాత్మ. మూడు తలలతో, ఆరు చేతులతో ఎట్టా మసలుతాడా అని బుర్రపాడు చేసుకోదు. ఆయన నిర్గుణమూర్తి, ఋషి, మానవాళికి లభించిన వరం వేదపురుషుడు. అందుకే ఇక్కడ వేద సమ్మేళనం, శాస్త్ర సదస్సులు జరుపుకుంటూ ఉన్నాం. వందల కొలది వేద పండితులు, శాస్త్రకారులు పాల్గొన్నారు అందులో. స్వామీజీ యందు మీకున్న అచంచల ప్రేమతోనే మీరందరూ ఈ దత్త జయంతి వేడుకలలో పాల్గొనేందుకు వచ్చారు. దత్తతత్వం అర్థం చేసుకునే శక్తి మనకున్నా లేకపోయినా దత్తుని ఎడల భక్తి పెంచుకునే అవకాశం మనకు లభించింది. పూజ, ఏకాగ్రత, ధారణ ఇవన్నీ దత్త ఆరాధనలో ముఖ్యమైనవి. చెదపురుగు సర్వము తినే విధంగా కాలం అన్నిటిని మింగేస్తుంది. స్వామీజీ మిమ్మల్ని అందరినీ రక్షిస్తారు, సహాయపడతారు అని మీ అందరి నమ్మకం. చేస్తాను కానీ నా షరతులతో, నా పద్ధతిలో మాత్రమే. ఇక్కడ జరిగే పూజలన్నీ ఆటలు కావు, అంతరార్థంతో కూడిన యోగములవి. అలాగే ఇక్కడి ఉత్సవములు కూడా. అందులో సేవ చేసుకుంటే అది మీ ఆధ్యాత్మిక సంపదను పెంచి జీవితానికి కొత్త అర్థాలు చూపుతాయి. కనుక అందరూ దత్తసేవలో పాల్గొనండి. మన ఆశయాలకు దత్తుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది అంటూ జయగురుదత్త అంటూ ఇంత చక్కగా మనకు పూజ్యశ్రీ స్వామీజీ వారి దత్త జయంతి సందేశాన్ని అక్కడికి మైసూర్ ఆశ్రమానికి వెళ్ళిన ప్రతి దత్తభక్తుడికి అందించే విధంగా చెప్పారు. అది మనకు భక్తిమాలలో 2008 ఫిబ్రవరి భక్తిమాలలో మనకు ప్రింట్ అయి వచ్చింది.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India.
ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనం పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ పురాణ కథల్లోని ఎంతోమంది వ్యక్తుల చరిత్రలను మనకు పూజ్యశ్రీ స్వామీజీ వారు చిట్టి కథల రూపంలో అందించారు కదా, అది మనం ఇప్పుడు పిల్లల కోసం చెప్పుకుందామా? విరుధుడు. రాక్షసుల గురించి చాలా కథలు వింటుంటాం, కానీ రాక్షసులెవరు, ఎక్కడ ఉంటారు అనే విషయం అర్థమవ్వడానికి వ్యాస భగవానుడు ఒక చక్కటి కథ చెప్పాడు, విందామా? బాలభక్తుడు ధ్రువుడి పేరు అందరూ విన్నారు కదా. అతడు తపస్సు చేసే రోజుల్లో ఇంద్రుడు విరుధుడనే గంధర్వుణ్ణి పిలిచి రాక్షస రూపంలో వెళ్లి ధ్రువుడి తపోనిష్టను పరీక్షించరమ్మని ఆజ్ఞాపించాడు. విరుధుడు ఆ పని అయిన తర్వాత కూడా తన కొత్త వేషం వదిలిపెట్టక సరదా కోసం అక్కడక్కడ మునులను బెదిరించి ఆనందించసాగాడు. కానీ ఒకచోట ఒక ముని మాత్రం ఇతడు వేషగాడని గుర్తించి, ఓరీ క్రూరబుద్ధి, నీకీ రాక్షసత్వమే ఖాయమైపోగాక అని శపించాడు. విరుధ రాక్షసుడు మరింత క్రూరంగా చాలా కాలం జీవించాడు. అతడు రాక్షసుడైనా అతని దేవతాశక్తులు పోలేదు, అతని దివ్యదృష్టి కూడా తగ్గలేదు. ఒకసారి అతడు ఒక కొత్త అడవికి వెళ్లేసరికి అక్కడ కొందరు మునికుమారులు సమిధులు ఏర్కొంటూ ఉన్నారు. రాక్షసుణ్ణి చూసి ఆ పిల్లలంతా భయపడి పారిపోయారు. కానీ భరతుడనే ఒక చిన్నవాడు మాత్రం ధైర్యంగా అక్కడే నిలబడి రాక్షసుణ్ణి పరకాయించి చూడసాగాడు. రాక్షసుడికి కుర్రవాడి ధైర్యం చూసి సంతోషమైంది, కోపము వచ్చింది. చిన్నపిల్లవాడికే ఇంత ధైర్యం ఉందే, వీడి తండ్రి ఇంకెలా ఉంటాడో చూద్దామనిపించింది. వెంటనే వాడు ఆ కుర్రవాడిని తన చేతులతో బంధించి వేశాడు. అయినా ఆ పిల్లవాడు భయపడలేదు. కాని పారిపోతున్న మునిబాలకులు ఇది గమనించి మరింత తల్లడిల్లిపోయి భరతుడి తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారు. ఆ తండ్రి పరుగు పరుగున అడవిలోకి వచ్చి విరుధుడికి నమస్కరించి, అయ్యా, వీడు నాకు ఏకైక పుత్రుడు, దయతో వీడిని వదిలిపెట్టండి అని బ్రతిమాల సాగాడు. నిర్భయంగా నేర్పుగా ప్రార్థన చేస్తున్న ఆ మునిని చూసేసరికి విరుధుడికి కొత్త ఆలోచన వచ్చింది. ఈ ముని నన్ను చూసి భయపడటం లేదు, కనుక తపశక్తి ఏదో ఉండే ఉంటుంది. కానీ తన తపశక్తితో నన్ను శపించకుండా నేర్పుగా బ్రతిమాలుతున్నాడు, కనుక ఈతని లోతు ఎంత ఉందో పరిశీలిద్దాం. ఇలా ఆలోచించి ఆ రాక్షసుడు ఇలా అన్నాడు, ముని, ఇది నా నోటికి దొరికిన ఆహారం. అయినా సరే నీకోసం వీటిని వదిలేస్తాను, కానీ ఒక షరతు. రేపు ఉదయం నేను నీ ఇంటికి వస్తాను. అప్పటికి ఈ కుర్రవాణ్ణి నేను గుర్తించలేని చోట్ల దాచుకోవాలి నువ్వు. లేకపోతే నేను వీడిని తినేసేది ఖాయం. ముని సరే అని తన పిల్లవాడిని తీసుకుని ఇంటికి వెళ్ళి ఎక్కడ దాచాలా అని ఆలోచించి చివరికి బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆయన వచ్చి పిల్లవాడిని తన లోకం తీసుకువెళ్లి తన ఆసనమైన పద్మంలో ఒక రేకుగా మార్చి తన దగ్గరే ఉంచుకున్నాడు. మర్నాడు ఉదయం విరుధుడు వస్తూనే, ఓరి మూర్ఖ, బ్రహ్మదేవుడి పద్మంలో రేకైనంత మాత్రాన నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియదనుకుంటున్నావా అని అరిచాడు. ముని కంగారు పడ్డాడు. నాకు ఇంకొక అవకాశం ఇమ్మని బ్రతిమాలాడు. సరే అన్నాడు విరుధుడు. ముని ఈ మాట శివుని ప్రార్థించాడు. ఆయన పిల్లవాడిని పార్వతీదేవి కొప్పులోని పువ్వుగా చేశాడు. మరునాటి ఉదయం రాక్షసుడు వచ్చి దీన్ని కూడా కనిపెట్టేశాడు. ముని మరోసారి అవకాశం ఇమ్మని ప్రార్థించి ఈ మారు విష్ణువుని ప్రార్థించాడు. ఆయన పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడో తెలీదు. మరునాడు రాక్షసుడు వచ్చాడు. అతడికి ఏమీ తెలియలేదు. తన దివ్యదృష్టితో ముల్లోకాలన్నీ వెతికాడు. ఎక్కడా కుర్రవాడి జాడ దొరకలేదు. చివరికి, ఓ భరతముని కుమారా, ఎక్కడున్నావయ్యా అని ఆశ్చర్యంగా అరిచాడు. ఇక్కడే అని సమాధానం వినిపించింది. ఎక్కడి నుంచో తెలియలేదు. మునికుమారా, నా ఎదురుకి రానికేమీ భయం లేదు, నేనేమీ చెయ్యనులే అని మళ్లీ అరిచాడు విరుధుడు. వెంటనే విరుధుడు గుండెలు చీల్చుకుని భరత మునికుమారుడు బయటకు వచ్చాడు. దాంతో విరుధుడు మరణించాడు. వెంటనే అతనికి శాపం తీరిపోయి గంధర్వుడు అయిపోయాడు. చూసారా బాలలు, అర్థమైందా? రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే ఉంటారు. రాక్షసత్వం ఎక్కడో ఉండదు, మన హృదయాల్లోనే ఉంటుంది. మనలోని చెడు ఊహలే రాక్షసత్వం. మనకు ఎన్ని దివ్యశక్తులున్నా, ముల్లోకాలలోనూ చూడగల దివ్యదృష్టి ఉన్నా, మన హృదయంలోని చెడును మాత్రం మనం గుర్తించలేము. దానిని సుదూర రేఖగా అయినా సరే గుర్తించి దాన్ని బయటకు ఈడిస్తే చాలు, వెంటనే శాపం తీరిపోతుంది, రాక్షసత్వం అంతరిస్తుంది, దివ్యత్వం సిద్ధిస్తుంది అంటూ ఇంత చక్కని కథ మనకి విరుధుడు గురించి. అసలు ఇదివరకు ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? వినలేదు కదా. సరే, ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. ఇలాంటి కథల్లో మంచి మంచి నీతి దాగి ఉంది. మరి మరొక కథ చెప్పుకుందాం. శకుంత మహారాజు. మహాత్ముల చర్యలు ఒక్కొక్కసారి చాలా నీచంగా కనిపిస్తాయి మనకు. అంత మాత్రం చేత త్వరపడి వారిని నిందిస్తే మనం నిజంగా అపరాధులు అవుతాము, అంటే అపరాధం చేసిన వారం అవుతాం. లోకానికి గొప్ప ఉపకారం చేయాలనే సంకల్పం వారికి కలిగితే ఆ ప్రయత్నంలో తమకు చెడ్డ పేరు మాత్రమే కాక కొంత పాపం అంటినా మహాత్ములు సందేహించరు. వారి ఉత్తమ సంకల్పం ఏదో ఫలితమంతా వచ్చినాక కానీ తెలియదు లోకానికి. కనుక మహాత్ముల చర్యలను మిడిమిడి జ్ఞానంతో విమర్శించాలి అనుకోవడం చాలా పొరపాటు. ఇందుకు శకుంత మహారాజు జీవితం ఒక చక్కని నిదర్శనం. గమనిద్దామా ఆయన కథ ఏమిటో. శ్రీరాముడు ఒకసారి పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కూడా సహాయకులుగా నిలబడ్డారు. శ్రీరాముడు సామంతరాజైన శకుంత మహారాజు ఒక రోజున ఆ యాగానికి వచ్చి యాగశాల బయటే కనిపించిన వశిష్ఠ మహర్షికి పాదవందనం చేశారు, అంటే పాదాభివందనం చేశారు. ఇంతలో ఎవరో దూతలు వచ్చి అతని రాజ్యంలో ఏదో ప్రమాదం జరిగిందని చెప్పారు. వెంటనే అతడు వశిష్ఠ మహర్షి దగ్గర సెలవు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ సమయానికి యాగశాల లోపల ఉన్న విశ్వామిత్ర మహర్షికి ఈ వార్త తెలిసి కేవలం వశిష్ఠుణ్ణి గౌరవించి తనను గౌరవించకుండా వెళ్ళిపోయాడని శకుంత మహారాజు మీద చాలా కోపం వచ్చింది. ఆయన నారదుడి సలహా తీసుకుని రాముడి దగ్గరకు వెళ్ళి ఆ శకుంతుడి తల తన పాదాల మీద పడవేయమని ఆజ్ఞాపించాడు. శ్రీరాముడు గురువాజ్ఞకు లోబడి శకుంతుని బంధించి తీసుకురమ్మని సైన్య సమేతంగా లక్ష్మణుని పంపించాడు. ఈ లోపల నారద మహర్షి వల్ల ఈ వార్త విన్న శకుంత మహారాజు బెంబేలుపడి నారదుడినే చరణ చూచాడు. ఆయన ఇలా చెప్పాడు, శకుంతరాజా, ఈ సమయంలో నిన్ను ఆంజనేయుడి తల్లి అంజనాదేవి మాత్రమే రక్షించగలదు. నీవు ఆమె దగ్గరకు వెళ్లి నీ వివరాలేమీ చెప్పకుండా నేను అపరాధిని కాదు అని సత్యప్రమాణం చేసి ప్రాణభిక్ష పెట్టమని అడుగు. శకుంతరాజు అలాగే చేశాడు. అంజనాదేవి ముందు ప్రాణదానం చేస్తానని వాగ్దానం చేసింది. తర్వాత వివరాలు తెలుసుకుని కంగారు పడ్డది. చేయగలిగింది లేక ఆంజనేయుని స్మరించింది. ఆయన వచ్చాడు. నాయన, ఇతడు నిరపరాధి రామభక్తుడు. నేను ఇతని ప్రాణరక్షణ చేస్తానని వాగ్దానం చేశాను. కానీ దీనివల్ల మనకు సాక్షాత్తు దైవమైన రామునితో విరోధం వస్తోంది. ఏం చేయాలో నువ్వే నిర్ణయించు అని అంజనాదేవి చెప్పింది. ఆంజనేయుడు కొంతసేపు ఆలోచించి, అమ్మా, రాముడు ధర్మస్వరూపుడు, నాకు తల్లి పరమదైవం, నా తల్లి మాట నిలబెట్టడమే నా ధర్మం అని చెప్పి శకుంతరాజును ఒక చోట కూర్చోబెట్టి ఆయన చుట్టూ కోటలాగా తన తోక చుట్టి దానిపైన తాను కూర్చుని భక్తిలీనుడే రామనామం చేశాడు. కొంతసేపటికి లక్ష్మణుడు వచ్చి శకుంతరాజును అప్పచెప్పమన్నాడు. ఆంజనేయుడు అంగీకరించలేదు. యుద్ధం బాగా జరిగింది. లక్ష్మణుడు పరాజితుడే వెనక్కు వెళ్ళిపోయాడు. రాముడు ఆగ్రహించి తనే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి హనుమంతుడు మధురంగా రామనామ గానం చేస్తున్నాడు. ఆ గానానికి రాముడు ద్రవించిపోయాడు. అయినా తేరుకుని ఆంజనేయుని పిలిచి శకుంతరాజును అప్పజెప్పమన్నాడు. మరి ఆంజనేయుడు నమస్కరించి, దేవా, ధర్మానికి నువ్వే ప్రమాణం, పితృభక్తికి నిన్ను మించిన ఉదాహరణ లేదు, సత్యానికి నీవొక్కడవే రక్ష. నా తల్లి సత్యనిష్ట నిలబడం కోసం నేను ఇక్కడ నిలబడ్డాను. నన్ను సంహరించి నీవా రాజును తీసుకుని వెళ్ళు అన్నాడు. రాముడు ఉగ్రుడై శరవర్షం కురిపించాడు. శరములంటే బాణములు. హనుమంతుడు కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ రామనామగానం చేశాగాడు. అతని మీదకి వచ్చిన రామబాణాలన్నీ వెనుదిరిగి రాముని పాదాల దగ్గర పడిపోసాగాయి. రామునికి అలసర వచ్చేసింది. ఏం చేయాలో తోచలేదు. ఇంతలోగా నారద మహర్షి అక్కడికి వచ్చి పరమానందంగా రామనామస్తుతి చేశాడు. రాముడు దిగులుపడి, దేవర్షి, రామబాణం వ్యర్థమైపోయింది, ఇక నా జీవితం వ్యర్థం, నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అన్నాడు. నారదుడు మరోసారి ఆనంద నృత్యం చేసి వీణ మీద రామనామ గానం చేసి ఇలా అన్నాడు, దేవాన్ని లీల అసామాన్యం, ఇది నీకు పరాజయం కాదు, విజయం. రామబాణం కన్నా రామనామం గొప్పదని లోకానికి తెలియజెప్పడం కోసమే విశ్వామిత్ర మహర్షి ఇంత నాటకం ఆడాడు. ఆ మహర్షి శకుంతరాజు శిరస్సు తన పాదాలపై పడాలన్నాడే గాని ఆ తల తెగిపోవాలని అనలేదు. దానికేమి, నీవు హనుమంతుడు కలిసి శకుంతరాజును తీసుకువెళ్లి ఆ మహాత్ముడికి పాదాభివందనం చేస్తే సరిపోయే. ఈ విధంగా రాముని బాల్యంలో రామబాణ శక్తిని లోకానికి చాటిన విశ్వామిత్ర మహర్షి రాముని వార్ధక్యంలో రామనామ మహత్వాన్ని లోకానికి చాటి మనకు పరమపూజ్యుడైనాడు. అందుకే అంటారు చూడండి, రామత్వత్తోధిగన్నామా ఇతిమన్యా మహేమయం త్వయైకా తారతాయోధ్య నామ్నాతు భువనత్రయం అనే మాటని స్పష్టంగా ఈ శ్లోకంతో మనకు హనుమత్ ప్రభువులు వారు చెప్పారు. అయితే చూసారా బాలలు, ఇలాంటిది చక్కగా ఇలా లోకానికి చాటి మనకు పరమ పూజుడైనటువంటి ఆ విశ్వామిత్ర మహర్షిని కూడా మనము గురువుగా మనం ఇవాళ చక్కగా పూజించుకున్నాం కదా, తలుచుకున్నాం. చూసారా బాలలు, ఈ కథ మొదట్లో మీరు విశ్వామిత్రుడి అల్పబుద్ధిని చూసి చాలా నిందించుకున్నారు కదూ, కానీ కథ చివరికి వచ్చేసరికి ఆయన బుద్ధి ఎంత విశాలమైనదో, ఎంత లోకోపకార దీక్ష గలదో, ఎంత నిస్వార్థమైనదో అర్థమైంది కదూ. ఇక మీరు మహాత్ముల చర్యలను త్వరపడి విమర్శించరు కదా అంటూ మనకి ఇంత చక్కని బోధ చేశారండి. ఇవన్నీ కూడా స్వామీజీ వారు మన కోసం తేట తెల్లంగా చిన్న పిల్లల కోసం చక్కగా పురాణ కథలను, అంటే వారికి పెద్ద పెద్ద తెలుగులో చాలా ఉందండి సాహిత్యం, అది అర్థం కాని భాషగా ఉండొచ్చు, అర్థమయ్యే భాషలాగా సులువు అయినటువంటి అలతి పదాలతో సేకరించి చక్కగా వ్రాసినటువంటి ఈ కథలు చూశారు కదా, పిల్లలకి ఎంత ఈజీగా అర్థమవుతుందో.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. My media, the voice of India. My
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
ఏకదంతాయ నమః
ఏకదంతాయ నమః
కపిలాయ నమః
కపిలాయ నమః
కపిలాయ నమః
కపిలాయ నమః
గజకర్ణికాయ నమః
గజకర్ణికాయ నమః
గజకర్ణికాయ నమః
గజకర్ణికాయ నమః
లంబోదరాయ నమః
లంబోదరాయ నమః
లంబోదరాయ నమః
లంబోదరాయ నమః
వికటాయ నమః
వికటాయ నమః
వికటాయ నమః
వికటాయ నమః
విఘ్ననాశాయ నమః
విఘ్ననాశాయ నమః
విఘ్ననాశాయ నమః
విఘ్ననాశాయ నమః
గణాధిపాయ నమః
గణాధిపాయ నమః
గణాధిపాయ నమః
గణాధిపాయ నమః
ధూమ్రకేతువే నమః
ధూమ్రకేతవే నమః
ధూమ్రకేతవే నమః
ధూమ్రకేతవే నమః
గణాధ్యక్షాయ నమః
గణాధ్యక్షాయ నమః
గణాధ్యక్షాయ నమః
గణాధ్యక్షాయ నమః
బాలచంద్రాయ నమః
బాలచంద్రాయ నమః
బాలచంద్రాయ నమః
బాలచంద్రాయ నమః
గజాననాయ నమః
గజాననాయ నమః
గజాననాయ నమః
గజాననాయ నమః
ఇవి ద్వాదశ నామాలు. ఏమి మనం చేయకపోయినా ఈ ద్వాదశ నామాలు కంఠపాఠం చేస్తే చాలు, చాలా సులభం, అందరికీ సులభమైనటువంటి. దిన్నము లేస్తూనే ఈ నామాన్ని చెప్పుకోండి, అందరూ కంఠపాఠం చేయండి. ఎవరెవరు కంఠపాఠం చేస్తారు చేతులు ఎత్తండి. అందరూ చేస్తారు, అందరూ చేస్తారు, అందరూ చేయాలా? సులభం ఇది. అక్కడ రాసి పెడతారు, దాన్ని అంతా రాసుకొని చేయండి, లేకపోతే ప్రింట్ చేసి ఇస్తాం తర్వాత ఈ ఆలయంలో ఇస్తారు. అది కూడా మీరు దిన్నము మీరు పొద్దున లేస్తూనే చేయండి. పళ్ళు తోముకోక ముందే చేయొచ్చు మీరు, పరుపులో లేస్తూనే చేయొచ్చు మీరు, పడక నుంచి లేస్తూ ఉండగానే చేయొచ్చు. చాలా మంచిది. కళ్ళు తెరుస్తూనే ఆ స్వామిని ఏకదంతాయ నమః ప్రారంభంలోనే చేస్తూ గణాధిపతి నమః.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనము శ్రీదత్త ధ్యానమాలిక చెప్పుకుని అమృత బిందువులు కూడా చెప్పుకుందామరా. మాహం కృతిర్మే హృది విస్మృతిర్వా భూయాత్వమేకో మమ రక్షితేతి స్యాత్ ప్రత్యభిజ్ఞా తత సర్వకాల తత్వాంసమీడే గురుదత్తదేవం. నా హృదయంలో అహంకారంగాని మరపుగాని కలగకుండుగాక, నీవొక్కడవే నాకు రక్షకుడు అనే గుర్తింపు అన్ని కాలాల్లోనూ వ్యాపించి ఉండుగాక గురుదత్తదేవా, అందుకోసమే నిన్ను స్తుతిస్తున్నాను అంటూ శ్రీదత్త ధ్యానమాలికలోని ఒక ధ్యాన శ్లోకం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి ఇప్పుడు మనం అమృత బిందువుకు వచ్చేసాము. జ్ఞాని బుద్ధిమంతుడు అన్నిటికీ ఏడ్వడు, తెలివిగా పరిష్కారము చూసుకుంటాడు. వానినే పండితులు జ్ఞాని అంటారు. అతడే సచ్చిదానందము నందును. శ్రీ స్వామిజీ వారి చిటిక సాహిత్యం నుండి సేకరించబడింది. ఈ భూమి మీద తిరుగుతున్న ప్రాణులన్నిటికీ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం ఆలోచన. ఆలోచన ఎవరి స్థాయిని బట్టి వారికి ఉంటుంది. మానవుడు ఆలోచిస్తాడు, పశువులు ఆలోచిస్తాయి. మానవుని ఆలోచనలో లోతు ఎక్కువగా ఉంటుంది. పశువులు తమకు కనిపిస్తున్నంత వరకే ఆలోచిస్తాయి. అంటే అంతే కదా, దానికి కనిపిస్తే గడ్డి, ఆ గడ్డి తిందామా, అంతవరకే ఆలోచిస్తాయి అన్నమాట. ఆలోచన ఉంది లేదని కాదు, అంతవరకే. శంకర భగవత్పాదులు ఏమంటారంటే, చేతిలో ఒక కర్ర పట్టుకుని ఎదురుగా వస్తుంటే తమను కొట్టడానికి వస్తున్నాడని పశువులు పారిపోతాయి. గడ్డి తీసుకుని వస్తుంటే తమను పెట్టడానికి, తమకు కోసం పెట్టడానికని వస్తున్నారు అని చెప్పి అలా భావిస్తాయి, ప్రేమతో దగ్గరకు వస్తాయి. ఇది పశువులకు ఉండే జ్ఞానం. కానీ మనిషికి ఉండే జ్ఞానం ఇంతకంటే బలంగా, దృఢంగా ఉంటుంది. అతని యందు ప్రతిభ అనే గొప్ప శక్తి ఉంది. దాన్ని అతని బుద్ధి అందిస్తుంది. అందువలన బుద్ధిమంతుడైన మానవుడు అన్నిటికీ బాధపడడు. కష్టాలకు దుఃఖాలకు తగిన పరిష్కారాన్ని అన్వేషిస్తాడు. అటువంటి బుద్ధిమంతుని పండితులు జ్ఞాని అని పిలుస్తారుట. అయితే స్వామిజీ ఇచ్చట గంభీరమైన అర్థాన్ని అందించారు. జ్ఞాని అంటే అన్ని తెలిసినవాడు అనే అర్థం. అన్ని విషయములు తెలిసినవాడు కదా అని, సముద్రంలో నీళ్ళెన్ని ఉన్నాయి, చీమల పుట్టలో చీమలెన్ని ఉన్నాయి, తేనె పట్టులో ఈగలు ఎన్ని ఉండొచ్చు, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అని అడిగితే సమాధానం చెప్పగలగాలి. ఈ ప్రశ్నలకు పుస్తకాలు చదివి పండితుడైన జ్ఞాని సమాధానం చెప్పలేడు. సచ్చిదానంద తత్వాన్ని తెలిసిన జ్ఞానులు మాత్రమే చెప్పగలుగుతారు. అంటే లౌకికమైన ప్రతిభా పాఠంలో కలవారందరూ, జ్ఞానులుగా పిలువబడుతున్న వారందరూ పరిపూర్ణ జ్ఞానవంతులు కారు అని ఇక్కడ నిరూపితమవుతోంది. సద్గురువు యొక్క అనుగ్రహంతో పరమాత్మ తత్వంను గ్రహించిన వాడు మాత్రమే జ్ఞాని అని పిలువబడతాడు. సృష్టి రహస్యాలను అర్థం చేసుకుని భగవత్ స్వరూపాన్ని భావనలో దర్శించే సాధకుడు మాత్రమే జ్ఞాని. అట్టి జ్ఞానవంతుడు సచ్చిదానంద రహస్యాన్ని భక్తులకు, సాధకులకు అందిస్తాడు. ఇప్పుడు చూడండి, మనకు చాగంటి వారు కానీ, ఇటువంటి పెద్ద పెద్దలు మనకు వద్దిపర్తి గారు కానీ, అలాగే ఇంకా మనకు చంద్రశేఖర శాస్త్రి గారని, మల్లాది వారు, వీరందరూ మనకు ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి వీరందరూ ఎంతో చక్కగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వారై ఉన్నారు. కనుకనే వీరు చెప్పేటువంటి ఆ లోతైన రహస్యాలు భాగవతం అయితే ఏమిటి, భారతం అయితే ఏమిటి, మరి శ్రీమద్ రామాయణం అయితే ఏమిటి, అన్నీ కూడా వారు చెప్తుంటే విన్నప్పుడే మనకు చాలా చక్కగా ఉంటుంది, మనకు అర్థమవుతుంది కూడా. ప్రస్తుతము పూజ్యశ్రీ స్వామిజీ వారు తన నిలయంలోనే, అంటే మైసూరు ఆశ్రమనందే, మన కోసము ప్రత్యేకించి మన గురించి దత్తభక్తులందరికీను, భక్తులందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అవధూత దత్తపీఠం ఫేస్బుక్ లైవ్ avadhootadattapeetham.com ఫేస్బుక్ లైవ్లో మనకు ప్రతిరోజు కూడా శ్రీమద్ మహాభారతాన్ని మొదలుపెట్టి అప్పుడే 150 అధ్యాయాలు కూడా పూర్తి చేశారు. రోజు ప్రతిరోజు 2 గంటల సేపు, 6, 6:30 మొదలైతే 8:30 వరకు మనకు నిర్విరామంగా స్వామీజీ వారు చెప్తున్న చక్కచక్కని కథలన్నీ కూడా ఆ మహాభారతంలో ఇన్ని ఉన్నాయా అని మనం సంభ్రమాశ్చర్యాలు పొందేటట్టుగా వింటూ ఉంటే చాలా భక్తిభావన ఎంతో. అందులో చాలా చాలా విషయాలు, మనకు తెలియని విషయాలన్నీ చక్కగా చెప్తూ ఉన్నారండి. మనం ఎక్కడికో వెళ్ళి కూర్చుని వినేంత ఇప్పుడు లేదు కదా. ఇటువంటి సమయంలో మనం ఇళ్లలో ఉండమని చెప్తున్నారు, పరిస్థితులు బాగలేవు. అందువల్ల మనకు ఈ ఫేస్బుక్ అయితేనేమిటి, వాట్సాప్ అయితేనేమిటి, యూట్యూబ్లో మనకు ఈ ఛానల్స్ ద్వారా కూడా మనకు ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవాలంటే మనిషి యొక్క విచక్షణే పరిమితి. మంచి విచక్షణ గల మనిషి చక్కని భక్తి సందేశములన్నింటినీ కూడా ఈ విధమైనటువంటి అంతర్జాలంలో ఏవేవి మనకు ఉన్నాయో అవన్నిటినీ కూడా సహాయకారిగా తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఎన్నో తెలుసుకోవచ్చు. ఏదైనా సరే చూడండి, ఒక పుస్తకాన్ని చదవాలంటే మనకు కూర్చుని ఆ తర్వాత ఒక వాక్యం అర్థం కాకపోతే మరికొంత ఇలా మనం చదవడమే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకు చుట్టూ ఏదైనా శబ్దాలు అవుతుంటే కూడా మనకు ఈ పుస్తకంలోని విషయాలు మనకు వెంటనే అర్థం కాదు. అందుకే అంటారు, ఇప్పుడు పుస్తకాలు ఉంటాయండి, మనం తరగతిలో ఉన్నాం అనుకుందాం. సపోజ్ 10వ తరగతిలో పిల్లలున్నారు, వారు ఆ 10వ తరగతి ఇలా పుస్తకాన్ని తీసేసుకొని చదివేస్తే వచ్చేస్తుందా? కాదు. ఎదురుగా వాళ్ళు ఎవరుండాలి? టీచర్లు ఉండాలి. ఒకవేళ అంతర్జాలంలో టీచర్లు చెప్పినా కూడా వీళ్ళ ప్రశ్నలు వీళ్ళలోనే ఉండిపోతాయి. అలా కాకుండా మనం ఎదురుగా చెప్పిన వాళ్ళు చెప్తున్నప్పుడు మనకు అర్థం కానిది ఏదైనా ఉంటే విషయం అడిగి తెలుసుకోవచ్చు. అంటే మనకు ఒక గురువు తప్పకుండా అవసరం ఉంటారు. ఎలా అయితే మనకు క్లాస్ రూమ్లో మనం వెళ్ళి ఆ పుస్తకాలని మనం ఇంట్లో చదువుకునే దానికంటే క్లాస్ రూమ్లో వెళ్ళి మనం చదువుతున్నప్పుడు మనం ఎదురుగా గురువు ఉన్నప్పుడు మనం అడిగి ప్రశ్నలు సంధించి మనం జవాబులు రాబట్టుకుని తర్వాత మన సందేహాలన్నీ అలా తీర్చుకుని చదువుతామో ఆ విధంగానే మనకు కూడా ఏదైనా సరే తత్వాన్ని మనం ఒకసారి మన జీవితంలో కూడా మనకు గురువు అనేది చాలా అత్యావశ్యకమైనటువంటిది అని అంటారు. అంటే మనకు చూడండి, గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అలాగే మనకి ఇంకేమంటారు, అమ్మ తొలి గురువు అంటారు. మరి తర్వాత మనకు తండ్రి మనల్ని చదువుకోమని చక్కగా మనల్ని స్కూల్కు పంపించి అన్నీ చేసేది, మనకు ఏదైనా డౌట్లు వస్తే తీర్చేది అంతా కూడా తండ్రి, ప్రపంచ జ్ఞానం అంతా నేర్పించేది తండ్రి. అలాగే ఆ తర్వాత ఏమిటి, మనల్ని స్కూల్లో వేసినప్పుడు అక్కడ చెప్పే బోధ గురువులు అంటారు వాళ్ళని. అలా అలా మనం ఒక మొదటి నుంచి కూడా మనం ఏదో ఒకటి తెలుసుకోవాలంటే మనకు తప్పకుండా ఈ గురువు అనేటువంటి ఆవశ్యకత మనకు ఉంది అనే విషయాన్ని మనం ప్రతి వారు కూడా తెలుసుకుని ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకోవడం, గురు రక్షణలో మనం ఉండడం, తర్వాత మనం ఎంతో భరోసాగా ఒక భయాన్నించి మనకు ఆ భయాన్ని పొందడం అనేది కూడా గురువు నుంచే మనకు సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా అందుకే ఇంత చక్కగా మనం చిన్న చిన్న అమృత బిందువులే, చూడడానికి ఒక పేజీడు ఉంటుంది అంతే, కానీ విశ్లేషణ చేసుకుంటే చాలా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇవాళ జ్ఞాని అన్నాం, జ్ఞాని అనగానే ఏదో ఇంత జ్ఞానం చేస్తే సరిపోదు, ఆ జ్ఞానం ఏ విధంగా ఉండాలో కూడా చక్కగా చెప్పారు. అదనమాట మనం అమృత బిందువులో ఈసారి జ్ఞాని గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.